ఓం శాంతి. మండే 15 సెప్టెంబర్ 2025. బాబ్దాదా సాకార మధుర మహావాక్యాలు. ఈరోజు మురళి యొక్క సారం, మధురమైన పిల్లలు, మీకు కర్మ అకర్మ వికర్మల గుహ్య గతులను వినిపించేందుకు బాబా వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రముగా ఉంటాయో అప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి. పతితులుగా అవ్వడం వలన కర్మలు వికర్మలుగా అవుతాయి. ప్రశ్న: ఆత్మపై తుప్పు పట్టడానికి కారణమేమిటి? తుప్పు పట్టి ఉంటే దాని గుర్తులేమిటి? జవాబు: తుప్పు పట్టడానికి కారణము వికారాలు. పతితులుగా అవ్వడము వలననే తుప్పు పడుతుంది. ఇప్పటి వరకు తుప్పు పట్టి ఉంటే వారిని పాత ప్రపంచపు ఆకర్షణ లాగుతూ ఉంటుంది. బుద్ధి అశుద్ధత వైపుకు వెళ్తూ ఉంటుంది. వారు స్మృతిలో ఉండలేరు. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: యోగపు అగ్ని ద్వారా వికారాల తుప్పును వదిలించుకోవాలి. యోగపు అగ్ని ద్వారా వికారాల తుప్పును వదిలించుకోవాలి. నా బుద్ధి వికారాల వైపుకు వెళ్లడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్: నిశ్చయ బుద్ధి కలవారిగా అయిన తర్వాత మళ్ళీ ఏ విషయంలోనూ సంక్షయం రాకూడదు. వికారాల నుండి తప్పించుకునేందుకు ఏ పని చేసినా స్వధర్మములో స్థితమై తండ్రి స్మృతిలో చేయాలి. వర్ధానము: శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధిని జరిపే సర్వుల అభినందనలకు ప్రాప్తభవ. సంగమయుగము అభినందనల ద్వారానే వృద్ధిని పొందే యుగము. బాబా యొక్క పరివారం యొక్క అభినందనల ద్వారానే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. ఈ అభినందనల ద్వారానే నాట్యం చేస్తూ గానం చేస్తూ పాలింపబడుతూ ఎగురుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. కావున పిల్లలైన మీరు కూడా విశాల హృదయంతో దయాభావనతో దాతలుగాయి ప్రతి ఘడియ ఒకరికొకరు చాలా బాగుంది చాలా బాగుంది అంటూ అభినందనలు తెలుపుతూ ఉండండి. ఇదే పాలనకు శ్రేష్ఠ విధి. ఈ విధి ద్వారా సర్వుల పాలనను చేస్తూ ఉన్నట్లయితే అభినందనలకు పాత్రులుగా అయిపోతారు. స్లోగన్: మీ స్వభావమును సరళముగా చేసుకోవడమే సమాధాన స్వరూపులుగా అయ్యేందుకు సహజ విధి. హమ్ రూహానీ బచ్చోంకి రూహానీ మాత్ పితా బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. శుక్రియా బాబా, శుక్రియా ఆప్కా పద్మా పదం బార్ శుక్రియా. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపజేసి యోగమును జ్వాలా స్వరూపంగా తయారు చేయండి. పిల్లలైన మీ వద్ద పవిత్రత యొక్క మహాశక్తి ఏదైతే ఉందో ఆ శ్రేష్ఠ శక్తి అగ్నిలా పనిచేస్తుంది. అది క్షణంలో విశ్వం యొక్క చెత్తను భస్మం చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క సంపూర్ణ స్థితిలో స్థితమవుతుందో అప్పుడు ఆ స్థితి యొక్క శ్రేష్ఠ సంకల్పంతో లగ్నం యొక్క అగ్ని ప్రజ్వలితమవుతుంది మరియు చెత్త భస్మమైపోతుంది. వాస్తవంగా ఇదే యోగ జ్వాల. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ శ్రేష్ఠ శక్తిని కార్యంలో వినియోగించండి. అచ్చా, ఓం శాంతి.
ఓం శాంతి. వ్యక్తి ఒక్కరు, వ్యక్తిత్వం అనేకంగా. ఈ బుక్ జగదీష్ భాయ్కి సంబంధించినది. ఎప్పుడైతే జగదీష్ భాయ్ ఒక సాంగత్యంలో ఉండి సేవలను అందించారో మన అన్నయ్యలు అక్కయ్యలు వారందరూ కలిసి అన్నయ్య గారి జీవిత చరిత్రను, అంటే అన్నయ్య ఎలా సేవలు చేశారు ఏమిటి అనేది అలా బుక్ రాయడం జరిగింది. ఇప్పుడు అందులో నుండి మనం రోజు కొన్ని కొన్ని పాయింట్స్ అన్నయ్య గారి గురించి అనుభవంని తెలుసుకుంటున్నాము డైలీ. ఓం శాంతి. జగదీష్ అన్నయ్య గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. లౌకిక పరిచయము. జగదీష్ అన్నయ్య గారి జననము 1929 10 సెప్టెంబర్ మంగళవారం రోజు ముల్తాన్ నగరంలో జరిగింది. ముల్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇది పంజాబ్ ప్రాంతంలోని ఒక జిల్లా. ముల్తాన్ పాకిస్తాన్లో జనాభా పరంగా 5వ అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ. దాని విస్తీర్ణం సుమారు 133 చదరపు కిలోమీటర్లు. ఈ నగరం చీనాబ్ నదీ తీరంలో ఉంది. ముల్తాన్ నగరాన్ని సంతులు, మహంతులు, సూఫీల నగరం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ నగరం ఆధ్యాత్మిక ప్రపంచానికి అనేక సూఫీలు, సంతులను ప్రసాదించింది. ముల్తాన్ నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం దీని పేరు మొదట కశ్యపపూర్ ఉండేది. ఎందుకంటే కశ్యప మహర్షి పేరు మీదే ఈ పేరు వచ్చింది. తర్వాత వేర్వేరు కాలాల్లో దీనిని హంసాపూర్, వనిపూర్, సాంబాపూర్ అని కూడా పిలిచేవారు. ముల్తాన్ అనే పేరు మూలస్థాన అనే సంస్కృత పదం నుండి వచ్చింది. అక్కడ సూర్య దేవాలయం నిర్మించబడిన తర్వాత ఈ పేరు ఇంకా ప్రసిద్ధి చెందినది. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలోనే రాజయోగి బ్రహ్మా కుమార్ జగదీష్ అన్నయ్య గారు జన్మించారు. జగదీష్ అన్నయ్య గారి పూర్తి పేరు జగదీష్ చంద్ర హసిజా. వారి తండ్రి గారు ఒక భూస్వామి. భారత్ విభజన అయిన తర్వాత భారత్లోని హర్యానా రాష్ట్రానికి వచ్చారు. అక్కడ సోనీపత్లోని గోవులు చూసే భూమిని ప్రభుత్వం నుండి పొందారు. బాల్యంలోనే జ్ఞానము, సేవ, జ్ఞానప్రాప్తి, శాంతి, మోక్షం, దేశభక్తి, సమాజ సేవ, సత్ప్రవర్తన పట్ల వీరికి చాలా ఆసక్తి ఉండినది. వీరికి ఆధ్యాత్మిక విషయాలపై తెలుసుకోవడం అంటే ఇంకా ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. జగదీష్ అన్నయ్య గారు 12 సంవత్సరాల వయసులోనే సంత మహాత్ముల వద్దకు వెళ్ళి వారిని పరమాత్మ గురించి అడిగేవారు. తరచుగా వాటిని ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు. వారు చెప్పిన మాటలలో ఒకటి, ఒకవేళ నా కోరికలన్నీ ఒకే చోట చేరితే నేను హైదరాబాద్ సింధు వైపు వెళ్ళి ఉండేవాడిని. అప్పుడు నా మనసులో ఆలోచన వచ్చింది, ఓ భగవంతుడా, నువ్వెక్కడ దాగి ఉన్నావు అని. ఇలా తపనతో ఉండి ఒకరోజు స్వప్నంలో తెల్ల బట్టలు ధరించిన సోదరీలను చూశారు. వారు తెల్ల బట్టలు అంటే అక్కేలు తెల్ల చీరలో మరియు అన్నయ్యలు కుర్తీలో వేసుకొని ఉండేవారు. ఆ రూపాన్ని చూసి ఆకర్షితుడయ్యారు. కానీ అది ఎవరో ఎక్కడో అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరి నేను భగవంతుడిని కలుసుకోవడానికి వెళ్తున్నాను అని నిర్ణయించుకొని బయటికి వెళ్ళిపోయారు. ఇంటి వారు వెతికారు, కానీ అన్నయ్య ఎవరికి కూడా దొరకలేదు. అన్నయ్య బయటికి వెళ్ళి వెతికిన తర్వాత అన్నీ చూసి తిరిగి రిటర్న్ వచ్చేశారు. అంటే అక్కడ కూడా ఏమీ లభించలేదు. సో రిటర్న్ వచ్చేసిన తర్వాత అన్నయ్య రాజనీతి శాస్త్రంపై కొన్ని పుస్తకాలను చదివినప్పుడు సింధులో ఓం మండలి ఉంది అని, ప్రభుత్వం ఇది చేసిందని, అది చేసిందని తెలుసుకున్నారు. అప్పుడు నేను ఓం మండలి అంటే ఏమిటి, ప్రభుత్వం ఇలా ఎందుకు చేసింది మొదలైన వాటిని అడగడం మొదలుపెట్టాను. ప్రజలకు పూర్తి వివరాలు తెలియవు. సరే, అదేమైనప్పటికీ ఇది చాలా పెద్ద కథ అని అంటున్నారు అన్నయ్య గారు. ఇంట్లో అందరూ అతన్ని ఋషి అని పిలిచేవారు. జగదీష్ భాయిని ఋషి అని పిలిచేవారు. జగదీష్ భాయ్ కుటుంబంలో చిన్నవారు. భవిష్యత్తులో అతను సన్యాసి లేదా ఋషి అవుతాడని అతని తండ్రికి తెలుసు. కాబట్టి అతను అతన్ని ఏ విషయంలోనూ బలవంతం చేయలేదు. సో జగదీష్ అన్నయ్య గారి నాన్నకి తెలుసు, జగదీష్ అన్నయ్య గారు భవిష్యత్తులో ఋషి అవుతారు లేదా సన్యాసి అవుతారని. సో అన్నయ్య ఏ ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తండ్రి గారు నా అనేది, అంటే కాదు లేదు అనేది అలా బలవంతం చేయకపోయేవారు. సో అతడి యొక్క స్వంత నిర్ణయానికే వదిలేశారు వాళ్ళ తండ్రి గారు. జ్ఞానం పొందిన తర్వాత అన్నయ్య గారి జీవితం నిజంగా ఋషి జీవితం. ఋషి అనే పదం సంస్కృత భాష నుండి ఉద్భవించింది. అంటే ద్రష్ట అంటే చూసేవారు. ద్రష్టను లోతైన తపస్యలో మునిగిపోయి ఆ తపస్యలో అనేక దైవిక దృశ్యాలను చూస్తూ ఉండేవారు. ఋషులు, మానవులు, దేవతలు మరియు రాక్షసుల నుండి భిన్నమైన దైవిక పురుషులు అని కూడా గ్రంథాలలో చెప్పబడింది. వారు ఎల్లప్పుడూ ధ్యానము, యోగ మరియు ఆధ్యాత్మిక సాధన మరియు ప్రయోగాల ద్వారా దైవిక అనుభవాలలో మునిగిపోయి ఉండేవారు. ఋషులలో మూడు వర్గాలు ఉన్నాయి: బ్రహ్మర్షి, రాజర్షి మరియు దేవర్షి. బ్రహ్మర్షిలు, ఇందులో ముగ్గురు ఋషుల పేర్లు ప్రస్తావించబడినాయి. అవి వశిష్ట, విశ్వామిత్రుడు మరియు యాజ్ఞవాల్క్యుడు. ఈ ముగ్గురిలో విశ్వామిత్రుడు అత్యంత ప్రసిద్ధుడు. బ్రహ్మర్షి అంటే బ్రహ్మ వంటి కొత్త సృష్టిని స్థాపించేవారు, లేదా ఆలోచన, మాట మరియు కర్మ ద్వారా కొత్త యుగాన్ని స్థాపన చేయడంలో భగవంతుడికి పూర్తి సహాయదారిగా అవుతారు. బ్రహ్మర్షి ఒక గొప్ప సన్యాసి మరియు సిద్ధి పురుషుడు. రాజర్షి అనే బిరుదును జనకరాజు మాత్రమే పొందాడు. అధికారం, సంపద, గౌరవం మరియు కుటుంబం ఉన్నప్పటికీ భగవంతుడికి అంకిత భావంతో ఉన్న వ్యక్తి రాజర్షి అని పిలుస్తారు. అన్నింటికీ అతీతంగా, ఉపరామంగా, అనాసక్త మరియు నష్టోమోహగా అయి ఈశ్వరుడి యొక్క మార్గదర్శనంలో నడుస్తూ ఉండేవారు. నారదజీని మాత్రమే దేవర్షి అనే బిరుదుని పొందారు. దేవర్షి మూడు లోకాలను ప్రయాణించి అందరికీ దైవిక సందేశాలు, ఆదేశాలు మరియు యోగ బోధనలను అందించేవారు. ఈ మూడు లక్షణాలు లేదా ఈ మూడు ఋషిత్వాలు సోదరుడి జగదీష్ అన్నయ్యలో ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదని నేను భావిస్తున్నాను అంటున్నారు. కురుక్షేత్రంలో చాలా సంవత్సరాలు దైవిక సేవ చేసి సోనీపత్ భూమి సంరక్షణ బాధ్యత వహించిన అన్నయ్య గారు జగదీష్ బాయ్, లౌకిక సహ విద్యార్థి అయిన బ్రహ్మకుమార్ సోదరుడు లక్ష్మణ్ అతని గురించి ఈ క్రింది విధంగా చెబుతున్నారు. నేను మరియు జగదీష్ బాయ్ జూన్ 1946 ఇద్దరం డిఏవి కళాశాలలో చదువుతున్నప్పుడు పరిచయం అయ్యాము. అంటే లక్ష్మణ్ అన్నయ్య గారు జగదీష్ అన్నయ్య గురించి చెప్తున్నారు. అతను ప్రత్యేక ముల్తాన్ నగరంలో నివసించారు. నేను గ్రామం నుండి వచ్చాను. నాకు వైద్య సబ్జెక్ట్స్ ఉండేవి. అతనికి ఇంటర్మీడియట్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉండేవి. అతను చాలా చురుకైన వారు. అతని దుస్తులు కూడా చాలా సరళంగా ఉండేవి, తెల్ల కుర్తా మరియు పైజామా. ఆ రోజుల్లోనే అతను యోగాపై ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారని మరియు ఎల్లప్పుడూ భగవంతుడి అన్వేషణలో నిమగ్నమై ఉండేవారని నేను చూశాను అంటున్నారు అన్నయ్య. అతడు సామాజిక సేవ మరియు దేశభక్తిపై చాలా ఆసక్తి కలిగి ఉండేవారు. ముల్తాన్లో చాలామంది సూఫీ సాధువులు ఉన్నారు. అతను వారి వద్దకు వెళ్ళి నేను దేవుడిని ఎలా గుర్తుంచుకోవాలి అని అడిగేవారు. అతను కొన్నిసార్లు అక్కడ థియోసాఫికల్ సొసైటీకి కూడా వెళ్ళేవారు. దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే పద్ధతిలో అతనికి చాలా ఆసక్తి ఉండేది. అతను శారీరక యోగాను అభ్యసించాడు. అతను యోగ ఆసనాలను కూడా నేర్చుకున్నారు. అతను ప్రాణాయామం ఎలా చేయాలో కూడా తెలుసు అని లక్ష్మణ్ అన్నయ్య గారు జగదీష్ అన్నయ్య గారి గురించి ఇలా చెప్తున్నారు. ఓం శాంతి.